మత్తయి సువార్త
13వ అధ్యాయం మత్తయి సువార్త 13వ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాల వరకు. మత్తయి సువార్త పదమూడవ అధ్యాయం మొదటి నుంచి 9 వచనాల వరకు. ఆ దినమందు యేసు ఇంట నుండి వెళ్లి సముద్ర తీరమున కూర్చుండెను. బహుజన సమూహములు తన యొద్దకు కూడి వచ్చినందున ఆయన దోణి ఎక్కి కూర్చుండెను. ఆ జనులందరూ దరిని నిలిచి ఉండగా ఆయన వారిని చూచి చాలా సంగతులను ఉపమాన రీతిగా చెప్పెను. ఎట్లనగా, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలు వెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను, పక్షులు వచ్చి వాటిని మ్రింగివేసెను. కొన్ని చాలా మన్నులేని రాతి నేల పడెను, అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. కాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయెను. కొన్ని ముండ్ల పొదలలో పడెను, ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశను. కొన్ని మంచి నేలను పడి ఒకటి 100 అంతలుగాను, ఒకటి 60 అంతలుగాను, ఒకటి 30 అంతలుగాను ఫలించెను. చెవుగలవాడు వినుగాక అని చెప్పెను. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధమైన మా తండ్రి, నమ్మకమైన మా దేవ, మాట్లాడే దేవా, నీకు వందనాలు. ఈ వాక్యం నీది. ఈ ఉదయకాల సమయంలో నేను ఎంతగానో స్తుతిస్తున్నాము ప్రభా. మరొకసారి ఒక కొత్త దినాన్ని మా జీవితంలో ప్రవేశపెట్టావు. మేము జాగ్రత్తగా నీ వాక్యాన్ని వినటానికి, ధ్యానించటానికి, నీ వాక్యానుసారంగా జీవించటానికి సామర్థ్యం అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యానుసారంగా జీవించే శక్తి మాకు లేదు, కానీ ప్రభా నీ కృప, నీ యొక్క సన్నిధానం మాకు తోడుగా ఉంచి ప్రభా నీ వాక్యాన్ని నువ్వు మాత్రమే అర్థం చేస్తే తప్ప మాకు అర్థం కాదు. కాబట్టి మా జీవితాలను మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి. ప్రభా మా జీవితాలని సంపూర్ణంగా మీకు సమర్పించుకుంటున్నాము. మీకే వందనాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిశుద్ధమైన నామంలో అడుగుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఆమెన్. ఆమెన్. ఇది విత్తు వాని ఉపమానము, మనందరికీ తెలుసు. సో విత్తు వాని ఉపమానంలో ఒక ఆయన ఉన్నాడు. ఆయన విత్తడానికి బయటికి వెళ్ళాడు. ఆ విత్తనాలు చల్లేటప్పుడు 4 చోట్ల పడ్డాయి అని ఇక్కడ చెప్పాడు. ఇది ఉపమానం. అంటే ఇంగ్లీష్లో మనం దీన్ని ఏమంటాం అంటే పారబుల్. పారబుల్ అది నిజంగా జరిగిన సంఘటన కాదు, అది ఒక పారబుల్. ఒక ఉదాహరణ చెప్పి ఆ ఉదాహరణలో ఒక సత్యాన్ని చెప్పడానికని యేసు ప్రభు వారు ఆ ఉదాహరణ చెప్పాడు. ఆ ఉదాహరణ చెప్పిన తర్వాత వీళ్ళకి కొంత అర్థం కాలేదు, అందుకనే మరలా ఆ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ కూడా చేశాడు. చాలాసార్లు యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం చెప్తాడు, లాస్ట్లో కొన్నిసార్లు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడు, కొన్నిసార్లు ఒక పాయింటే చెప్తాడు, కొన్నిసార్లు ఆ ఉపమానం చెప్పిన తర్వాత ఆ ఉపమానాన్ని మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు వారు ఆ ఉపమానాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారో దాన్ని మనం చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు, ఎందుకంటే ఆయన ఆల్రెడీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడు కాబట్టి. ఎక్స్ప్లెయిన్ ఏదైతే చేయలేదో మనం దాన్ని ఇష్టం వచ్చినట్లు అర్థం చేసుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే పారాబుల్లో ఒకటే సత్యం మాత్రమే ఉంటుంది. అందులో చాలా విషయాలు తీసుకొని రాకూడదు, ఎందుకంటే అది ఘటన సంఘటన, అది నరేషన్ కాదు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. అయితే ఇక్కడ ఆయన్నే వ్యాఖ్యానించాడు. దానికంటే ముందు ఇక్కడ ఆయన గురించి 12వ అధ్యాయం కనెక్షన్ మనకు తెలుస్తుంది. ఆయన ఇంటి నుంచి బయటికి వెళ్ళి సముద్ర తీరమున కూర్చున్నాడు. జనాలు చాలా మంది వచ్చారు. వచ్చినప్పుడు ఆయన దగ్గరకు వచ్చి నిలిచారు చాలా మంది వచ్చారు. వాళ్ళని చూసి బోధింపసాగాడు. జనరల్ గా ఈ సముద్ర తీరాన కూర్చొని బోధించడం అనేది అది నాచురల్ టెండెన్సీ ఫర్ రబ్బానిక్ టీచింగ్స్. అంటే ఎవరైనా రబ్బీ అంటే బోధకులు ఉన్నారంటే అక్కడికి వెళ్ళి అలా కూర్చొని బోధించడం అనేది అక్కడ నానుడి. సో అలా బోధిస్తూ ఒక చాలా సంగతులను బోధించాడంట. అందులో ఒక సంగతి ఏంటంటే, ఉపమాన రీతిగా ఒక ఆయన ఉన్నాడు, విత్తేటటువంటి ఆయనే విత్తనాలు విత్తేశాడు. 4 చోట్ల పడ్డాయి, 4 రకాల ఆ మొక్క బయటికి వచ్చింది. ఒక రకం మొక్క ఎట్లా వచ్చింది, 2వ రకం ఎట్లా వచ్చింది, 3వది 4వది ఎలా వచ్చిందని చెప్పాడు. అయితే మనం ఇదే 13వ అధ్యాయంలో కనుక మనం చూస్తే 18వ వచనం నుంచి 23వ వరకు చాలా క్లారిటీగా ఆయనే ఎక్స్ప్లెయిన్ చేశాడు. మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా యేసుక్రీస్తు ప్రభువారే ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. చూద్దాము 18వ వచనం. విత్తువాని గూర్చిన ఉపమానం భావం వినుడి, ఎవడైనను విత్తువాని గూర్చిన ఉపమానం భావం వినుడి, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యం వినియు గ్రహింపకయుండగా దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. త్రోవ పక్కన విత్తబడినవాడు వీడే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యము విని వెంటనే సంతోషంతో దాన్ని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కాని వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. ముండ్ల పొదలలో విత్తబడిన వాడు వాక్యమును వినువాడే, కాని ఐహిక విచారమును ధనమోహమును ఆ వాక్యము అణిచివేయును గనక వాడు నిష్ఫలుడు అవును. మంచి నేలన విత్తువాడు వాక్యం విని గ్రహించువాడు, అటివారు సఫలులై ఒకడు 100వ అంతలుగాను, ఒకడు 60వ అంతలుగాను, ఒకడు 30వ అంతలుగాను ఫలించును. సో కాబట్టి ఈ వాక్యాన్ని అక్కడ ముందు ఆ ఉపమానం అంటే ఆ ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళా వాళ్ళకి అర్థం కాకపోతే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. క్లియర్ గా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడు. సో మనం ఒకసారి చూద్దాం. ఈ మొట్టమొదటిది జనరల్ గా మనకు తెలుసు, విత్తనాలు విత్తేటప్పుడు మనం పొలంలో విత్తుతాం. వాస్తవానికి అన్నీ క్లియర్ చేసి ఆ దున్ని తర్వాత అవన్నీ మట్టి ఏమంటారు రాళ్ళు అనవసరమైన గడ్డి అన్ని తీసేసి విత్తనాలు జల్లేస్తాం మనం వాస్తవం. అన్ని మంచిగా చేసిన తర్వాతనే చల్లేస్తాం వాస్తవానికి. కానీ ఇక్కడ చెప్పిన ఎగ్జాంపుల్ ఏంటంటే, ఆ చల్లేసేటప్పుడు కొన్ని రోడ్డు పక్కన పడ్డాయంట. నంబర్ వన్ అంతే కదా, రోడ్డు పక్కన పడ్డాయి. రెండోది, ఒకటి రాతి నేలన పడ్డాయి. ఒకటి రోడ్డు పక్కన, రెండోది రాతి నేలన, మూడోది ముండ్ల పొదల్లో, నాలుగోది మంచి నేలన. ఈ నాలుగు విషయాలు చూపించాడు. అయితే ఈ త్రోవ పక్కన పడ్డాయి జనరల్గా, వీటి విషయంలో మనం ఆలోచిద్దాం. ఇక్కడ 18వ వచనంలో ఇక్కడ 3వ వచనం నుంచి మనకు అర్థమవుతుంది, 3-4 వచనం నుంచి. సరే, ఈ ఇక్కడ జనరల్గా తోవ పక్కన పడ్డ విత్తనాలు ఏం జరుగుతాయి, అది మొలకెత్తలేదు వాస్తవానికి. ఎందుకు ఎత్తలేవు అనంటే, జనరల్గా మనం ఆలోచించినా కూడా అవి అందరూ వస్తా పోతా ఉంటారు, నడుస్తూ ఉంటారు, త్రోవ పక్కన పడ్డాయి అంట, నడుస్తూ ఉంటారు, లేకపోతే వెహికల్స్ వస్తాయి. జనరల్గా ఈ పక్షులు తక్కన వాటి కన్ను ఈజీగా వెళ్ళిపోతుంది, ఎందుకంటే అది పైన ఉన్నది, లోనకి వెళ్ళలేదు వాస్తవానికి. సో పైన ఉంటుంది కాబట్టి రోడ్డు పైన, ఎందుకంటే అది రోడ్డు పైన ఎట్లా ఉంటుంది, తోవ పక్కన అంటే మట్టిది అయినప్పటికీ కూడా అది దున్నంది కాబట్టి వెంటనే పక్షులకు చక్కగా కనిపిస్తాయి, టక్కన లాగేస్తాయి. అయితే రెండోది ఏంటంటే రాతి నేలన అంటే దాని అది మట్టి ఉంది కానీ కింద రాళ్ళు ఉన్నాయి. మా హిమాలయన్ రేంజ్లో చాలాసార్లు పొలం వేసేటప్పుడు స్టెప్స్ లాగేస్తారు, ప్రతి పొలంలో అన్ని రాళ్ళు ఉంటాయి ఎక్కువ, ఆ రాళ్ళన్నీ అరుతారు వాళ్ళు, రాళ్ళు ఉంటాయి బాగా. రాళ్ళు ఉంటే ప్రాబ్లమే కదా. మరి మూడోది ముండ్ల పొదలు, అప్పుడప్పుడు కొన్నిసార్లు వెళ్ళి ముండ్ల పొదల్లో పడతా ఉంటాయి. ముండ్ల పొదలు పక్కన ఉంటాయి కదా, ఒకటి తోవ పక్కన, ఒకటి రాతి నేల ఉంది, మూడోది ముండ్లు. ముండ్లలో పడితే మొక్క మొలుస్తుందంట కానీ దానికి ప్రాబ్లమ్స్ వస్తాయి. మంచి నేలన పడ్డాయి. నాలుగు మనం గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిది ఈ తోవ పక్కన పడ్డవి ఎట్లాంటివి, వాళ్ళు ఎట్లాంటి వ్యక్తులు అంటే, ఇక్కడ విత్తనాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు, విత్తనాన్ని వాక్యంతో పోలుస్తున్నాడు. ఆ తర్వాత వారి యొక్క ఈ నేల, దాన్ని హృదయంతో పోలుస్తున్నాడు, మనసు లేదా హృదయం. ఈ నేలను హృదయంతో పోలుస్తున్నాడు, విత్తనము దేవుని వాక్యంతో పోలుస్తున్నాడు. ఆ విత్తువాడు అంటే వాక్యం చెప్పేవాళ్ళు అని దాని అర్థం. ఆ వాక్యం చెప్పేవాళ్ళు వాక్యం చెప్తారంట, వినేవాళ్ళు వింటారంట. ఆ వినేవాళ్ళలో కూడా చాలా మంది నాలుగు రకాలుగా ఉంటారంట. ఒకళ్ళు ఎట్లాంటి వాళ్ళనంటే, ఈ త్రోవ పక్కన పడ్డోళ్ళలాగా ఉంటారంట వాళ్ళ హృదయం. వాళ్ళ హృదయం ఎట్లుంటుందంట, ఎట్లుంటుందంట, ఎవడైనను రాజ్యమును గూర్చిన వాక్యము విని గ్రహింపకయుండగా, అయితే వాళ్ళు వాక్యాన్ని వింటారట కానీ అర్థం కాదు వాళ్ళకి, గ్రహించలేరు. వాక్యం వినలేదా, వాళ్ళు సువార్త వినలేదా, దేవుని వాక్యాన్ని వాళ్ళు సంఘంలో బయట మీటింగ్స్ లలో ఇలాంటి కాన్ఫరెన్స్ లలో వింటలేదా? వింటారంట, కానీ వాళ్ళకి అర్థం కాదంట, వాళ్ళకి అర్థం కాదంట, వాళ్ళు గ్రహించలేరంట. ఎందుకు ఎందుకు అని అంటే వాళ్ళ హృదయం కరెక్ట్గా లేదు, అంటే అర్థం చేసుకునేంత స్థితిలో లేదంట వాళ్ళ హృదయం, గ్రహించే అంత వాళ్ళ హృదయం పెట్టుకోలేదు వాళ్ళు. అది వాళ్ళ ప్రాబ్లమే, వాళ్ళు పెట్టుకోలేదంట. అందుకని ఏమైంది, ఏమైందంటే త్రోప దుష్టుడు వచ్చి వాని హృదయంలో విత్తబడిన దానిని ఎత్తుకొని పోవును. వాక్య అక్కడ విత్తబడిన ఒక విత్తనం బయట రోడ్డు పక్కన పడితే టక్కన పక్షికణులు ఎట్లా తొందరగా దానికి ఫోకస్ అయ్యి దాన్ని లేపుకెళ్ళిపోతుందో, అట్లనే ప్రిపేర్డ్ హార్ట్స్ లేకపోతే దేవుని వాక్యాన్ని వినేటప్పుడు మంచి హృదయంతో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని భయముతో సంతోషంతో ఆనందంతో పశ్చాత్తాప హృదయంతో ఎదురు దేవుడు నాతో మాట్లాడుతాడు అనే మంచి హృదయంతో వినకపోతే మనకు అర్థం కాదంట. ఏదో మనం కాన్ఫరెన్స్ ఉంది కదా పొద్దున అటెండ్ అవ్వాలి కదా అనే ఆచారపూర్వకంగా మనం అటెండ్ అయితే మనకు అర్థం కాదు. మన వాక్యం వినటం అనేది మెకానికల్ అయిపోతే సాతాన్ గారికి బాగా తెలుస్తుందంట. ఫస్ట్ అబ్జర్వ్ చేసేది వాడు, వాడు చాలా చిలాకి, వాడు బాగా తొందరగా అబ్జర్వ్ చేస్తాడంటే వీడు ఉత్తుతగా వింటున్నాడా లేకపోతే నిద్రపోతూ వింటున్నాడా లేకపోతే ఏదో మెకానికల్గా ఆన్ చేసి కూర్చున్నాడా లేకపోతే అటెండెన్స్ ఇవ్వాలని కూర్చున్నాడా లేకపోతే ఏదోలే ఈరోజు చర్చిపోతే మా ఆవిడ ఏమంటదో ఈమెతో పాటు వెళ్దాం మళ్ళీ మా పాస్టర్ గారు అడుగుతారు లేకపోతే ఏదో ఒకటి పోయి అట్టే ఇందాంలే ఏముంది అని అంటారు అనుకుని వాళ్ళు వెళ్తారట, అట్లే కూర్చుంటారట, అట్లే వింటారట. ఏమన్నది ఇక్కడ, వాళ్ళు వాక్యాన్ని వింటారట, ప్రాబ్లం అది కాదు, వాక్యం విని గ్రహింపరంట వాళ్ళు. వీళ్ళందరూ వాక్యం వినేవాళ్ళే. మొదటి కేటగిరీ ఏంటంటే వాక్యాన్ని వింటారు కానీ గ్రహించరు, అర్థం చేసుకోరు, దాని లోతుల్లోకి తీసుకోరు, దేవుడు మాట్లాడినట్టు అనిపించదు. ఎందుకు అనంటే వాళ్ళు వచ్చి కూర్చుందే ఏదో అటెండెన్స్ కోసమో లేకపోతే ఏదో పెట్టాలి కదా అనే ఉద్దేశంతో వస్తారు. చాలా మంది చాలా రకాలుగా ఉంటారు, ఇక్కడికి వెళ్తే చాలా మంచిగా శాంతిగా ఉంటుంది, చర్చిలోకి వెళ్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుంది, ఇంట్లో అంత గొడవ కొంచెం ఆడకి వెళ్ళి కూర్చుందాం పదా అని అనుకుంటారు కొంతమంది. వాళ్ళకి ఏమర్థమవుతుంది మరి? అర్థం కాదు. చాలా మందికి ఇలా కూడా చూసుంటారు, మనం చూసుంటాం, మన జీవితాల్లో కూడా జరుగుంటుంది, కొన్నిసార్లు వాక్యం అర్థం కాదు. అసలు ఎందుకు అర్థం కాలేదు అంటే అది చెప్పేవాడి బట్టి ఉంటుంది, అది వేరే విషయం అండి. జనరల్గా అంత మంచిగా చెప్పినా కూడా అర్థం కాలేదు అనేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఎందుకు అని అంటే వాళ్ళ హృదయము రెడీగా లేదు, ప్రిపేర్డ్గా లేదు, మంచి నీళ్ళలాగా లేదు, మంచి హృదయంతో గ్రహించేలాగా లేదు. ఆ నేల ఎలాంటి హృదయంతో వచ్చాడు? ఏదో అటు కూర్చుని పోదంతి, ఏదో అట్లా విందంతి, రోజు ఇంటూనే ఉన్నాగా. అయితే ఇది సాతాన్ గారికి బాగా తెలుస్తుందట. చూడండి, మన దగ్గర ఒక పక్షులు వాస్తవానికి ఎటు తిరుగుతాయని చెప్పండి మీరు. జనరల్గా నేను ఒక క్వశ్చన్ వేస్తాను, పక్షులు ఎక్కడెక్కడ తిరుగుతాయి, ఎందుకు తిరుగుతాయి? వాటి జీవితం అంతా ఈ ఏమంటారు విత్తనాలు ఎత్తుకొని ఏరుకొని తినడానికే కదా. అందుకే అటు వెళ్తాయి ఇటు వెళ్తాయి పరిగెత్తా అటు ఇటు 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 అటు ఇటు ఏదో ఇత్తనం కనబడి టక్కున నోట్లో వేసుకుంటాయి. అవునా కదా? ఆతానుగాడు కూడా అంత అలర్ట్గా ఉంటాడట. ఎవడు వాక్యాన్ని అర్థం చేసుకోవట్లేడు, ఎవడు లైట్గా తీసుకుంటున్నాడు, ఎవడు నిద్రపోతున్నాడు, ఎవడు మెకానికల్గా తయారవుతున్నాడు, ఎవరికి ఇంట్రెస్ట్ ఉండట్లేదు వాక్యం అని అంటే, ఎవరు వాక్యానికి భయపడట్లేదు, ఎవరు వాక్యాన్ని వాక్యం చెప్తున్నప్పుడు మనసును హృదయాన్ని స్విచ్ ఆఫ్ చేసుకుంటున్నారు, ఎవరు లైట్గా తీసుకొని దాన్నంతా పట్టించుకోకుండా ఉంటున్నారని బాగా తెలుస్తుంది అటు సాతాను గానికి. అయితే వాడు చూసి వెంటనే ఆ విన్న వాక్యాన్ని వాడు ఎత్తుకొని పోతాడంట. ఎట్లా ఎత్తుకుపోతాడు? అది దాన్ని ఉపమాన, అది కూడా ఒక అలంకార రూపకంగా రాశారు. ఎత్తుకొని పోతాడంటే మన హృదయం నుంచి టక్కన వెళ్ళిపోతుంది అది వాక్యం, అంతే కదా. మరి ఏం బ్రదర్, ఏమైనా అర్థమైందా వాక్యం? ఏం అర్థం కదా బ్రదర్. ఎందుకు అర్థమైతే? ఫస్ట్ మనం ఇంట్రెస్ట్గానే వినలేదు, మన హృదయమే కరెక్ట్గా లేదు, అది సాతాను గారికి తెలుసు, అందుకనే విన్నదాన్ని కూడా వాడు ఎత్తుకుపోయాడు అని అంటే అది వెంటనే మన హృదయంలో నుంచి వెళ్ళిపోతుంది. మీరే చెప్పండి, త్రోవ పక్కన పడ్డ ఏ విత్తనమైనా ఉంటుందా అసలు? ఆ త్రోవ పక్కన అంటే ఆ త్రోవ పక్కన నుంచి వెళ్ళే వెహికల్స్, మనుషులు దాని మీద ఎప్పుడు గాలి లేకపోతే కాళ్ళు అవి ఇవి పడతా ఉంటాయి, టకా 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 టక్ ఉండదు. మన హృదయాల్లో ఒకవేళ వాక్యం ఉండట్లేదు అని అంటే ప్రాబ్లం ఏంటంటే దేవుని ప్రాబ్లం కాదు, అది అది మన ప్రాబ్లం. మనం జాగ్రత్తగా వినట్లేదు, ఒకవేళ విన్నా దాన్ని గ్రహించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు. మీరే ఆలోచించండి, సంఘంలో చాలా మంది కూర్చుంటారు, ఇప్పుడు కాన్ఫరెన్స్ లో చాలా మంది కూర్చున్నారు, నిజంగా అందరూ వింటున్నారా యథార్థంగా? సరే, వినేవాళ్ళు ఉంటారు, విని అర్థం చేసుకుంటున్నారా, గ్రహిస్తున్నారా దాన్ని? లేరు. అందుకనే ప్రాబ్లం ఏమవుతుంది అని అంటే సాతాను గడ వచ్చి ఆ వాక్యాన్ని ఎతికెళ్ళిపోతాడంట. ఎతికెళ్ళిపోతాడంటే తక్కన తీసేస్తాడు, అది మన హృదయంలో నుంచి రిమూవ్ అయిపోతుంది, అది అసలు పైనుంచి వెళ్ళిపోతుంది, మన హృదయంలోకి సింక్ అవ్వదు, అది లోనికి వెళ్ళి అది వేరు పాతుకొని అది ఫలించక ముందే అసలు పైనున్నదే వెళ్ళిపోతుంది వాక్యం మన హృదయంలో నుంచి. అంతే వాళ్ళు స్పిరిచువల్గా డల్గా ఉంటారు, ఆధ్యాత్మికంగా డల్గా, ఏదొచ్చినా కూడా అయితేంది చెప్పమను, మాకు తెలియదు ఇదంతా వాక్యం ఏంది చెప్పేది. కొంతమంది సంఘంలో కానీ కాన్ఫరెన్స్లో కానీ కూర్చున్నప్పుడు కొంతమంది యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, హ్యాగిరేంది వాక్యం, ఎన్నిసార్లు ఇన్నా, ఇది నాకు తెలియదా, నేనే పెద్ద ప్రసంగికుని అని చాలా మందిలో రెసిస్టెన్స్ ఉంటుంది. రెసిస్టెన్స్ అంటే ఎదురాడే స్వభావం, అది బయటికి కనిపించకపోవచ్చు కానీ లోన్ ఉంటుంది, నాకంతా తెలుసు అనే ఒక తత్వం కానీ, ఇదెన్నిసార్లు చదివినా నాకు తెలియదా, నేనే దీన్ని 50 సార్లు ప్రసంగం చేశా. తర్వాత స్పిరిచువల్ డల్నెస్, కొంతమంది కొన్ని రకరకాల విషయాల్లో ఉండటాన్ని బట్టి దేవుని మీద అలిగి ఏం చేస్తారంటే, వాళ్ళు దేవుని మీద అలిగి దేవునికి ఎదురు తిరిగి మనసును స్విచ్ ఆఫ్ చేసుకుని చూసుకుంటారు హృదయాన్ని. సరే, ఏదో రావాలి కాబట్టి వస్తా, వినాలి కాబట్టి వింటా, నాకు నీకు సంబంధం లేదు, ఆయన నువ్వు నాకేం చేసావని. స్పిరిచువల్ డల్నెస్ అండ్ రెసిస్టెన్స్ మేక్స్ వన్ వర్నలబుల్ టు డిస్క్రిప్షన్. మనది మనమే పాడు చేసుకుంటామట. సో మన హృదయం బాగలేదు, విత్తేవాడు బాగానే ఉన్నాడు కానీ మన హృదయం బాగలేదు. అంటే వాక్యము దేవుడు గాడిదని పెట్టి మాట్లాడించిన వాక్యం చెప్పించినా మనకు అర్థం అవ్వాలి. ఎందుకు అని అంటే వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేది, అర్థం చేయించేది గాడిద కాదు, పరిశుద్ధాత్మ దేవుడు. గాడిద అట్లా నిలబడుతుంది, నా పేరు సప్తగిరి, నేను ఒక గాడిదలా అంటున్నాను అనుకోండి. గాడిద వచ్చి ఏం చెప్తుంది, దేవుని మాటలే అక్కడ ఉన్నాయి మాట్లాడుతున్నాను. వాస్తవానికి అర్థం చేయించేది, క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేది వాటి పరిశుద్ధ ఆత్మ దేవుడు ఏ ఉద్దేశాలతో రాయించాడు, ఆ ఉద్దేశాలని కన్వే చేయించేది ఎవరు? పరిశుద్ధాత్మదేవుడే. పరిశుద్ధాత్మదేవుడే ఎక్స్ప్లెయిన్ చేస్తూ దాని అర్థాలు ఇల్యూమినేట్ అని అంటే వెలిగింపులోకి తీసుకొని వస్తున్నప్పుడు ఎవరు రిసీవ్ చేస్తున్నారు? ఎందుకు అర్థం కావట్లేదు? ఎందుకు అర్థం కావట్లేదు అంటే మన హృదయం కరెక్ట్ గా లేదు. ఎందుకు లేదంటే అది మనల్ని మనం పరిశీలించుకోవాలి. అది మనకే తెలియాలి కదా ఎందుకు లేదు అని అంటే అది మనల్ని మనమే పరిశీలించుకోవాలి. ఎందుకు ఆ డల్నెస్ లో ఉన్నాం, ఆ డిప్రెషన్ లో ఉన్నాం, మూర్ఖత్వంలో ఉన్నాం, అహంకారంలో ఉన్నాం, గర్వంలో ఉన్నాం, నాకంతా తెలుసనే దూరంలో ఉన్నాం? చిన్నపిల్లాడు చెప్తున్నా, పెద్దోడు చెప్తున్నా, తెలిసినోడు చెప్తున్నా, తెలియనోడు చెప్తున్నా, వాక్యాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు అనే ఉద్దేశంతో మనం చూడగలగాలి. చాలా మంది పెద్దోళ్ళకి ఓ ప్రాబ్లం ఉంటది, అంటే నేను కూడా నాకంటే చిన్నోళ్ళు ఎవరన్నా వాక్యం చెప్పేటప్పుడు ఈడేంది చిన్న పిల్లగాడు అని మనం తప్పకుండా చూడకూడదు అట్లా. ఎందుకనంటే దేవుని వాక్యం అది, ఆ పిల్లోడి వాక్యం కాదు, ఆ పెద్దయిన వాక్యం కాదు. వాక్యం దేవుంది. ద ఆథర్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద హోలీ స్పిరిట్. అది అర్థం చేయించేవాడు కూడా హోలీ స్పిరిట్ గాడే. సో కాబట్టి మన హృదయం చాలాసార్లు ఇలాంటి దుష్టత్వం ఉంటుంది కాబట్టి అందుకనే మనం వాక్యాన్ని అర్థం చేసుకోలేము. అందుకనే సాతాను గాడు అడ్వాంటేజ్ తీసుకుంటాడు మన జీవితాల్లో. వాక్యం అర్థం కాకుంటే చాలు, వాడిది అల్టిమేట్ గోల్. సాతాను గానికి ఏం కావాలంటే మనల్ని ఆటంకపరచడానికి ఒక్కటైతే సరిపోతుంది వాడికి. చాలా విషయాలు అవసరం లేదు వాడికి. వాక్యం అర్థం కాకుండా చేస్తే ఇంకేముంది అక్కడ? మన జీవితం పాయ ఫలింపు వస్తుందా? యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వారు అంటే సువార్త అర్థమవుతుందా? లేకపోతే వాక్యం అర్థమయ్యి యేసుక్రీస్తు వాక్యం అర్థమైన తర్వాత అలా జీవించడానికి ఇష్టపడతాం కదా, మరి ఫలిస్తామా? యేసుక్రీస్తు ప్రభు వారి పోలిక స్వరూపంలోకి మార్చబడతామా? ఆత్మఫలాలు వస్తాయా? రావు. ఎందుకు? రూట్ ఈజ్ వర్డ్ ఆఫ్ గాడ్. దాని మీదే వాడు బాణం వేస్తాడు, దాని మీదే వాడు అటాక్. వాక్యం వినకుండా చేస్తే, ఒకవేళ విన్నా అర్థం కాకుండా వాడు వాడి పని గనక చేయగలిగితే ఇక అయిపోయింది, అల్టిమేట్ గోల్ వాడు రీచ్ అయిపోయినట్టే. ఇంకంతేగా, అసలు ఈ భూమి మీద బతకడానికి మనకు ఆధారం, మన జీవితానికి, మన రక్షణకి, రక్షణ కొనసాగించబడటానికి, ఫలించటానికి, దేవుని కోసం జీవించటానికి, ఆయన స్వరూపంలో మార్చబడటానికి అల్టిమేట్ గా మనకు దేవుడిచ్చింది ఒకటే, వాక్యం, ఆయన మాటలు. అవే మనకు అర్థం కాకపోతే ఇంకేమి ఎలా ఫలిస్తాము, ఎలా దేవునిలో ఎదుగుతాం? ఇది ఒక రకమైన కేటగిరీ మనలో ఉంటారు తప్పకుండా. ఈ కేటగిరీ ఒక రకమైన వ్యక్తులు. రెండో రకమైన వ్యక్తులు కూడా మనలో ఉంటారు. ఏంటంటే చూద్దాం, రెండో రకమైన వ్యక్తులు ఎవరంటే, రాతి నేలను విత్తబడిన వాడు వాక్యం విని వెంటనే సంతోషంతో దానిని అంగీకరించువాడు. అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును, కాని వాక్యము నిమిత్తము శ్రమయైనను హింసయైనను కలగగానే అభ్యంతరపడును. ఈ రెండో రకం కేటగిరీలో కూడా మనలో చాలా మంది ఉంటాం. మనం రెండో కేటగిరీ ఏంటంటే, వాక్యాన్ని విత్తాడంట, అంటే విత్తనాలు పడ్డాయంట. ఎక్కడ పడ్డాయంట? రాతి నేల బహుశా బయటికి కనిపించవచ్చు, లేకపోతే పైన మట్టి ఉండి కొంచెం ఒక ఇంచు లోపల బండు అది ఏమంటారు రాళ్ళు ఉండొచ్చు, అలా కూడా ఉండొచ్చు. పైన రాళ్ళు కనిపించి దాని మీద పడచ్చు, లేదంటే మట్టి రాళ్ళు కలిపి ఉంటాయి కదా, పైన మట్టి లాగా ఉండే భలే భలే ఉండే మట్టి అనుకుంటాం మనం, కానీ కింద అన్ని రాళ్ళే అలా ఉంటది. సో మట్టి రాళ్ళు కలిపి ఉంటాయి కాబట్టి ఆ విత్తనం అందులో పడితే ఎదగలేదు. ఎందుకు ఎదగలేదు? ఎప్పుడైనా మొక్క ఎదగాలి అని అంటే కింద వేరు తన్నాలి. కింద రూటు వేర్లు ఎంత లోతుగా వెళ్ళి చక్కగా పట్టుకుంటే భూమిని, అది పైకి లేస్తుంది. కిందికి వేర్లు వెళ్ళకపోతే పైకి మొక్క బయటికి వస్తే అది తొందరగా పాడైపోతుంది. ఇక్కడ కూడా అది జరిగిందట. కింద రూటు పట్టుకోవడానికి వెళ్తేనట అది బండ దొరికింది, అంటే రాళ్ళు దొరుకుతున్నాయి. ఆ రాళ్ళను ఎట్లా పట్టుకుంటుంది? అది రాయి చాలా అదిగా ఉంటుంది, గరుగ్గా, అది పట్టుకోలేదు దాన్ని. ఎందుకంటే మట్టిలోకి దాని వేర్లు మనం చూసాం కదా, మనం అందరూ పెద్దవాళ్ళమే, వేర్లు ఎట్లా ఉంటాయో చూసాం కదా. చాలా దానికి ఒకదానికొకటి అల్లుకొని ఒక్క దాని నుంచే నాలుగైదు ఇలాగా వస్తాయి వేర్లు. అవి అలా వెళ్ళి వెళ్ళి మంచిగా సాయిల్ని, అంటే మట్టిని పట్టుకుంటాయి గట్టిగా. అయితే రాయి వచ్చేసరికి ఎట్లా పట్టుకుంటుంది? అది దాన్ని పట్టుకోలేదు. ఆ పట్టుకోకపోవటాన్ని బట్టి ఏమవుతుంది? లోతుకి ఎదగలేదు. లోతుకి ఎదగనందున ఏమవుతుంది? ఏమవుతుంది అంటే పైన ఎండ బాగా కొట్టేసరికి కింద నుంచి సాయిల్ మాయిశ్చర్ తర్వాత వాటర్ తీసుకోలేదు ఎక్కువగా, ఇంకా లోపలికి వెళ్ళి లోపలికి ఎందుకు వెళ్తాయి? రెండు కారణాలు ఉంటాయి. వేరు లోపలికి వెళ్ళడానికి రెండు కారణాలు ఉంటాయి. ఒకటి, దానికి వాటర్ సోర్స్ మాయిశ్చర్ అందుతుంది బాగా. రెండోది ఏంటంటే ఏమంటారు, స్ట్రాంగ్ గా ఉండటానికి, అంటే దాన్ని పట్టుకోవడానికి. పట్టుకుంటేనే కదా పైన నిలబడేది మొక్క. పట్టుకోవడానికి ఒకటి, రెండోది మాయిశ్చర్ అందడానికి. ఈ రెండిటి కోసమని లోనికి వెళ్తుంది వేర్లన్నీ. ఇప్పుడు ఈ రాయి మీద పడ్డదాన్ని ఆ మాయిశ్చర్ అందదు, వాటర్ అందదు, పట్టుకోవడానికి వీల్లేదు. దానివల్ల ఏమవుతుంది? పైనుంచి ఎండ కొట్టేటప్పుడు ఏమవుతుంది? వెంటనే అది ఇక్కడ చూద్దాం, మాడిపోతుంది. సూర్యుడు ఉదయించినప్పుడు ఏంటంట, మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున, మన్ను లోతుగా లేదంట, అవి వెంటనే మొలిచెను. మొలుస్తాయంట, కొంచెం బయటకు వస్తాయంట మొక్కలు. కానీ సూర్యుడు ఉదయించే సమయానికి ఏమైపోతాయంట, సూర్యుడు ఉదయించేసరికి వేడి వస్తుంది బాగా. ఆ వేడికి ఏమైపోయాయంట, మాడి వేరు లేనందున ఎండిపోయాను. చాలా మొక్కలు ఎండిపోవడానికి కారణం ఏంటంటే వేరు కరెక్ట్ లేదు, ఉండకపోవటమే అంట. అందుకే వేరే కారణాలు కూడా ఉంటాయి, ముఖ్యంగా వేరు లేకపోతే ఎండిపోతాయి. ఈ మన్ను లోతుగా ఉంటే బాగుండేది వాస్తవానికి. ఆ లోతుగా లేకపోవటం ద్వారానే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దీనికి, అంతే కదా. మనం కూడా నట ఇక్కడ వ్యాఖ్యానించాడు ఆల్రెడీ యేసుక్రీస్తు ప్రభు వారు. ఈ రాతి నేలన పడ్డవాళ్ళు ఎట్లా ఉంటారంటే, ఈ కేటగిరీ మనలో చాలా మంది ఎట్లా ఉంటామంటే, మనం వాక్యం వింటామంట, మళ్ళా ప్రాబ్లం ఏమి ఉండదు. వాక్యం వింటున్నారా బ్రదర్? వింటున్నాం సార్. ఆన్లైన్ చూస్తున్నారా బ్రదర్? చూస్తున్నాం సార్. మరలా ఒకసారి రికార్డింగ్ వింటున్నాం బ్రదర్. వినగానే చప్పట్లు కొడతారట వీళ్ళు. ఈ మధ్య చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. వినగానే చప్పట్లు కొడతారట, గెంతులు వేస్తారు. ఓ వాళ్ళకి అసలు విపరీతంగా ఆనందం ఉంటుందట. అబ్బాయి ఏం చెప్పిండు అన్న, ఏం చెప్పిండు సప్తగిరి అన్న, ఏం చెప్పిండు మహేష్ అన్న, అబ్బా వాక్యం అంటే ఇట్లా చెప్పాలబ్బా అని చప్పట్లు కొడతారంట, ఆనందిస్తారట విపరీతంగా. అబ్బా మస్తు ఉంది, ఏం చెప్పిండు అసలు, ఇట్లా చెప్పాలి వాక్యం అంటే. ఈ బ్యాచ్ ఒక బ్యాచ్ ఉంటుంది. వీళ్ళు బాగా అంటే వెంటనే ఆనందపడిపోతారంట వాక్యం విని. వెంటనే ఆ మొక్క కూడా వెంటనే లేస్తుందట, టక్కన బండ మీద ఉన్నది ఆ కింద మట్టి పట్టుకోదు కానీ టక్కన లేచేస్తుంది కానీ కింది పోదు. ప్రాబ్లం అదే, అంటే వాళ్ళ హృదయం కరెక్ట్ గా లేదు. ఆ హృదయం లోతుల్లోకి ఈ వాక్యం వెళ్ళదంటే పైపైనే అర్థం చేసుకుంటారట, పైపైనే అర్థం చేసుకుంటారట, దాన్ని బట్టి సంతోషించి వెళ్ళిపోతారంట. ఎగ్జైట్మెంట్ ఉంటుందట, ఎమోషనల్ ఎగ్జైట్మెంట్. వాళ్ళు డీప్ అండర్స్టాండింగ్ ఉండదు వాళ్ళకి, అంటే వాక్యం ఎందుకు చెప్పాడు, దీని అర్థం ఏంటిది, దీని లోతు ఏంటి అనే దాన్ని లోతుగా ఆలోచించి ధ్యానించి మననం చేయరట వాళ్ళు. ఎమోషనల్ గా దాన్ని ఎగ్జైట్మెంట్ గా తీసుకొని చప్పట్లు కొట్టి లేకపోతే ఉప్పొంగిపోయి, అంటే ఉప్పొంగకూడదు సంతోషించకూడదు, సంతోషించాలి. కానీ ప్రాబ్లం రెండోది ఏముంది అక్కడ, ల్యాక్ ఆఫ్ డీప్ అండర్స్టాండింగ్ అండ్ కమిట్మెంట్. వాళ్ళకి లోతైన వాక్యాన్ని అర్థం చేసుకుని దాని పట్ల కమిట్మెంట్ ఉండదు. అసలు క్రైస్తవ్యంలో ఈ బ్యాచ్ ఎక్కువ ఉంటుంది. ఈ బ్యాచ్ ఎంత పెద్దగా ఉంటుంది అంటే 100%లో 70% ఇదే బ్యాచ్, 70-80%. అది వీళ్ళకి ఎట్లా అవుతుందంట, కింద వేరు లేదు రాళ్ళున్నాయి అన్ని. అప్పుడు ఏమవుతుంది, రాకీ గ్రౌండ్ అని అంటాం ఇంగ్లీష్ లో, అంతే కదా. అంటే లోపలంతా హిందీలో ఏమంటారు, సారీ తెలుగులో ఏమంటారు, లోపలంతా ఖాళీతనం ఉంటుంది. అంటే ఖాళీతనం ఉన్న విశ్వాసం వాళ్ళది. అంటే ఒకరోజు ట్రయల్స్ పర్సిక్యూషన్ వస్తుంది అని అంటే ఏంటది, ఆ వాక్యం నిమిత్తం శ్రమ అయినను హింస అయినను కలగగానే అభ్యంతరపడును. అంటే వాక్యం వింటారు, విన్న తర్వాత అదే వాక్యం గురించి రకరకాల శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి, దుఃఖం వస్తుంది. ఏమవుతుంది వెంటనే, అభ్యంతర పడిపోతారు. అంటే టెస్టింగ్ పీరియడ్ రాగానే పరీక్షలు వస్తాయి మనకి. పరీక్షలు రాగానే వెంటనే మనం భయపడిపోతాం, అబ్బాయి ఏం దేవుడినే, ఏం దేవుడు నాకేమి, ఏందో ఏమో, ఎన్ని కష్టాలు నాకేనా, నా జీవితానికి వచ్చి పడాలా, ఎందుకు ఈ బతుకు అంత, నాది ఈ ప్రతి ఎవుడికింత లేవు, నా ఇంట్లో ఉంది, ఒంట్లో ఉంది, బయటికి వెళ్తుంది, బంధువుల్లో ఉంది, ఏంది నా బతుకు, అది నేను చచ్చిపోవటం మేలు, అసలు దేవుడు నన్ను ఇట్లా ఎందుకు అన్యాయం చేశాడు, ఇట్లే ఎందుకు నా అన్ని జీవితంలో ఇట్లా చేశాడు, మా అమ్మ అట్లా, మా నాన్న ఇట్లా, మా అన్నదమ్ములు ఇట్లా, నేను ఇట్లా, నా భార్య ఇట్లా, నా పిల్లలు ఇట్లా, ఏంది ప్రతిరోజు నాకు కష్టమే, ప్రతిరోజు శ్రమనే నా జీవితం, ఏంది అని అనుకుంటారు కొంతమంది. ఇక్కడ పాయింట్ ఒకటి ఉంది, గుర్తుపెట్టుకున్నారా, వాక్యము నిమిత్తము అని అన్నాడు అక్కడ. అన్ని కష్టాలు కాదని అర్థం, వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను. వాస్తవానికి 95% మన పనికి మాలిన పనులను బట్టి మన పాప స్వభావము, మన దుర్మార్గతను, మన శరీర బలహీనతను బట్టి, మనం చేసుకునే పిచ్చి పనులను బట్టి మన కష్టాలు తెచ్చుకుంటాం. వాస్తవానికి అసలు దేవుడు పరీక్షించేది చాలా తక్కువగా ఉంటుంది. మనమే ఎర్రేషాలు వేసి ఇష్టం వచ్చినట్టు బతికి, ఇష్టం వచ్చినట్టు ఆలోచించి, ఇష్టం వచ్చినట్లు నిర్ణయాలు తీసుకుని మన బాధలు మనం కొని తెచ్చుకుంటాం. వాస్తవానికి ఒకసారి లోతుగా అధ్యయనం చేయండి, మన హృదయాన్ని లోతుగా వెళ్ళి పరిశీలించుకుని వాక్యం వెలుగులు అర్థమైపోతాయి. చెయ్యి అసలు బుద్ధిలో నేను పనికి మాలను, అసలు ఇవన్నీ తెచ్చుకుంది నేనే కదా అని అనుకుంటా. దేవుని పైన ఎందుకెత్తా మరి. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే, వాక్యం విన్న తర్వాత అదే వాక్యం గురించి కొన్ని కష్టాలు వస్తాయట, నిలబడే పరిస్థితులు వస్తాయి. మనం ఆఫీసుల్లో, బయట, ఇంట్లో చాలా విషయాల్లో ఇది వాక్యానుసారం కాదు, నేను వాక్యానుసారంగా నిలబడాల్సిందే అని అన్నప్పుడు వాడు తిడతాడు ఒకడు కొట్టడానికి వస్తాడు. అయ్యేంది ఆ వాక్యం అట్లుంటే ఏంది, అట్లా చెప్తేంది యేసు ప్రభు, అట్లా చెప్తేంది, ఇవన్నీ నా దగ్గర నడవు అని ఒకడు కొట్టడానికి, తిట్టడానికి, ఆర్గ్యూ చేయడానికి, నిందలేసి అవమానపరిచే అవసరమైతే కేసులేసి ఇబ్బంది పెట్టడానికి మన పైనకి ఎగబడతారు. అప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే నా వల్ల కాదు పో, ఎంతకాలం ఇట్లుండాలి, ఏంది అందరూ అపోజ్ చేస్తున్నారు, అందరూ గేల్ చేస్తున్నారు, అందరూ అవమానపరుస్తున్నారు, అందరూ ఇన్ని కష్టాలా, ఇన్ని ఇరుకులు పెట్టారు నన్ను, ఇన్ని దీంట్లలో కేసులలో పెట్టచ్చి, నేను వాక్యం కోసం నిలబడితే, దేవుని స్టాండర్డ్ కోసం నిలబడితే ఇట్లా అవుతుంది నా జీవితం. అయినా దేవుని కోసం నేను నిలబడితే దేవుడు నా కోసం నిలబడాలిగా. ఏంది అని కొంతమంది నిరాశ పడిపోయి డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి కొంతమంది బాగా అలుగుతారు, దేవునిపైనే అలుగుతారు, దేవునిపైనే విరోధంగా మాట్లాడతారు. కొంతమంది వదిలేసుకుంటారు ఆ నీతి కలిగిన జీవితాన్ని, అంటే దేవుని స్టాండర్డ్ లో జీవించే వాక్యానుసారంగా వదిలిపోయాను, ఇట్లయితే బతకలేం మనం కూడా అనేసి వాళ్ళు అభ్యంతర పడిపోతారట. కారణం ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే, కారణం ఏంటంటే వాక్యం అర్థం కాలేదట. వాక్యం విన్నారట వీళ్ళు వింటారంట, ఫస్ట్ వాళ్ళు కూడా విన్నారు, రెండు వాళ్ళు అర్థం చేసుకోలేదు. అయితే ఈయన కూడా విన్నాడు కానీ ఏమైందంట, కొంతకాలం నిల్చును, కొంతకాలం వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతారంట. ఆ కొంతకాలం అయిపోగానే ఏమవుతుంది, ఎండ బాగా కొట్టింది, మాడిపోతుందిగా ఆ చెట్టు మొక్క. అట్లాగే మన పైన కూడా కొంతకాలం వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడతామంట, అది చాలా ఎక్కువయ్యేసరికి ఫ్రీక్వెన్సీ శ్రమలు అవన్నీ ఎదురుదెబ్బలు ఎక్కువయ్యేసరికి టక్కన అభ్యంతర పడిపోయి వదిపో, ఏమొద్దు వాక్యం వద్దు, ఏమొద్దు ఇటు జీవితం నా వల్ల కాదు అని బ్యాక్ వస్తారంట మామూలు జీవితానికి. లేకపోతే వాళ్ళు వాక్యానుసారంగా జీవించడానికి ఇష్టపడరంట. ఎందుకట్లా జరిగింది అనంటే, ప్రాముఖ్యమైన ఒక విషయం మాట్లాడుతున్నాడు, వాక్యాన్ని లోతుగా అధ్యయనం చేయలేదు గనక. ఎంత ప్రాముఖ్యమైన విషయం అంటే, చెవులు పెద్దవి చేసుకుని వినాలి ఈ మాటని. చాలా మంది చదువుతాము కానీ దాన్ని అధ్యయనం చేయం. దాన్ని అధ్యయనం చేస్తారు కొంతమంది కానీ ధ్యానించం, మననం చేయం. ఇది చాలా ఇంపార్టెంట్. వాక్యాన్ని చదవాలి, లోతుగా అధ్యయనం చేయాలి. అధ్యయనం చేసిన దాన్ని మననం అంటే ధ్యానం చేయాలి. మన ధ్యానం ఉంచాలి, దాన్ని మెడిటేట్ చేయాలి దాని మీద. మనం ఏం చేస్తామంటే పైపైన చదివేస్తాము, కొంచెం అర్థమైందా, భలే ఉంది అని చప్పట్లు కొట్టి వెళ్ళిపోతాం, మాడిపోతాం. అంటే తొందరగానే మనం ఏం చేస్తాము, కష్టాలు దుఃఖాలు వాక్య నిమిత్తం రాగానే బ్యాక్ అయిపోతాం, అలా జీవించలేము, ఇంకా నారాజు అయిపోతాం, మొహం మాడిపోతుంది, మొహం మాడిపోయి ఇంట్లో అలిగి కూర్చుంటాం. దేవుడు ఏం చేసిండు అంటాం, మళ్ళీ వీళ్ళని చూస్తూ నా వల్ల కాదని అంటాం. ఎందుకు అనంటే, వాక్యం కరెక్ట్ గా లోతుగా అర్థమైతే పర్లేదు, నేను చచ్చిపోయినా నిలబడతాను. ఎందుకు అనంటే, ఇట్లాంటి శ్రమలు వస్తాయని దేవుడు ముందే చెప్పిండు. యేసుప్రభు ఏమన్నాడంటే, నాలాగా మీకు కూడా చేస్తారన్నాడు. ఆ వాక్యం గుర్తుకొస్తుంది, లోతుగా ధ్యానిస్తే అప్పుడు నిలబడతాం, లేకపోతే ఏం చేస్తాం. చాలా మంది కేటగిరీలోకి వస్తామనంట క్రైస్తవులు చాలా మంది. మూడోది ఎవరంటే, ముండ్ల పొదల్లో పడ్డోళ్ళు. ముండ్ల పొదల్లో విత్తబడిన వాడు వాక్యం వినువాడే, వీళ్ళు కూడా వింటారట, కానీ అహిక విచారమును ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును గనుక ఏమవుతుంది, వాడు నిష్ఫలుడగును. ముండ్ల పొదలు ఏం చేస్తాయి జనరల్ గా, అక్కడ మట్టి ఉండొచ్చు కానీ అవి ముండ్ల పొదలు. ఇప్పుడు రెండు మీరు గమనించారా, ఇది రాళ్ళేమో కిందికి ఎదగకుండా చేస్తున్నాయి, ముండ్ల పొదలేమో పైకి ఎదగకుండా చేస్తున్నాయి. చూసారా, చాలా ఇంపార్టెంట్. నేను ముగిస్తాను, నాకు ఒక 5 నిమిషాలు ఇవ్వండి, నేను కరెక్ట్గా ముగిస్తాను. ఓకే, అయితే మంచినీళ్ళ అది కొంత కొంత మంచినీళ్ళు అవ్వచ్చు, కానీ పైన ఏముంది, ముండ్ల పొదలు ఉన్నాయి. అంటే దానికి అంత గుబురుగా 4 చోట్ల పైన అంత ముండ్లు చెట్లు ఉన్నాయి అనుకుంటా. ఆ చిన్న మొక్క ఏందది, అది ఒక చిన్న విత్తనం పడ్డదంటే పైకి లేస్తుంది బాగానే, ఇంకా పైకి లేవాలంటే ఎట్లా లేస్తుంది, అది వేరు తనుతా ఉంది, ఇంకా లేవలేదు. ఎందుకంటే చుట్టుపక్కల అన్ని 4 చోట్ల పైనుంచి ఈ ముండ్ల మొక్కలు, ఈ జిబ్బు ఇదంతా వచ్చేసి పట్టేసింది. దాంట్లోనే పడ్డది వాస్తవానికి ఈ మొక్క, సారీ విత్తనం. కొంత పైకి లేచిందంట, ఆ లేచిన తర్వాత ఇవన్నీ అణిచేస్తున్నాయంట. అంతే కదా అణిచేయటం అంటే, అదే కదా. కొంచెం హైట్ పెరుగుతాయి, ఇవన్నీ తాకుతా ఉంటాయి, అక్కడే బెండ్ అయిపోతుంది, బెండ్ అయిపోతుందట, అది ఫలించదు. ముండ్ల పొదల్లో విత్తబడిన వాక్యం వినువాడు, వీళ్ళు వింటారంట వీళ్ళు కూడా వాక్యం, కానీ ప్రాబ్లం ఏమంటంట, ఐహిక విచారము ధనమోహమును ఆ వాక్యమును అణిచివేయును. ఇప్పుడు కాన్ఫరెన్స్ లో బాగానే వింటాము, సంఘంలో బాగానే వింటాము, వ్యక్తిగతంగా బాగానే బైబిల్ చదువుతారంట. ఒకసారి బైబిల్ చదివిన తర్వాత, వాక్యం విన్న తర్వాత బయటికి వచ్చినప్పుడు మళ్ళా ఈఎంఐ, తర్వాత బిజినెస్ లాస్ అయింది, అందులో ఆ డబ్బులు అయిపోయాయి, ఈ డబ్బులు అయిపోయాయి, భార్య డబ్బులు అడుగుతుంది, లేకపోతే ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వెంటనే ఈ ఐహిక విచారాలు, నాకు ఇంకా డబ్బు లేదే, సెటిల్మెంట్ కాలేదే, మా పిల్లోడికి పెళ్ళి అవ్వలేదే, లేకపోతే రకరకాల ఏమొస్తాయంటే చింతలు వచ్చి పడతాయి, చింతలు వచ్చేసరికి ఏమవుతుందంట, డల్ అయిపోతారంట. వరల్డ్లీ డిస్ట్రాక్షన్స్, మనం లోకంలోనికి వెళ్తాం వాక్యం విన్న తర్వాత. ఇప్పుడు కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం డ్యూటీకి వెళ్ళిపోవాలి, ఇప్పుడు ఈ వాక్యం విన్న తర్వాత మళ్ళీ మన సంసారం మనం చేసుకోవాలి, వాక్యం విన్న తర్వాత మన పిల్లలు మనం పెంచుకోవాలి, బంధువులతో మాట్లాడాలి, ఈ వాక్యం విన్న తర్వాత లోకంలోకి వెళ్ళాలి, మార్కెట్లోకి వెళ్ళాలి. ఆ మార్కెట్లో అన్ని చూసినప్పుడు నాకు లేదే, ఈ మార్కెట్లో అన్ని చూసినప్పుడు వీడికి ఇంత బిల్డింగ్ కట్టాడే, ఆ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు ఇవన్నీ చూసి నాకు ఇంత డబ్బు ఉంటే బాగుండేది కదా అని డబ్బు పిచ్చి, తర్వాత లోక ఆకర్షణలు ఏం చేస్తాయంటే అవి డామినేట్ చేస్తాయంట మనల్ని. అందుకనే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వాక్యం కంటే ఎక్కువగా మన లైఫ్ లో ఎక్కువగా డామినేట్ చేసేటివి ఏమున్నాయి, అవే ముండ్ల పొదలు. అంటే ముండ్ల పొదలు ఎట్లయితే, సారీ ముండ్ల పొదలు ఎట్లయితే ఆ మొక్కను అణిచివేస్తున్నాయో, మనము మనల్ని అణిచివేసేటి లోకంలో ఉన్నాయంట. అంటే వాక్యం విన్నాగా, ఆ వాక్యం విన్నది మనలో ఫలిస్తా ఉంటుండగా ఈ లోకంలో ఉన్న ఎక్కువ డామినేట్ చేస్తాయంట. మరి ఎందుకు ఎక్కువ డామినేట్ చేయనీయాలి వాటిని? ఎక్కువగా వాక్యం నింపుకుంటే, ఎక్కువగా వాక్యాన్ని ధ్యానిస్తుంటే వాక్యం వాటి మీద డామినేట్ చేయాలి కదా. వాక్యమే ఆ లోక ఆశల్ని, ఈ ధన వ్యామోహాన్ని, ఐహిక విచారాల్ని డామినేట్ చేయాలి కదా, కాదంట. అందుకనే మనం వాక్యం వినము, విని చక్కగా అర్థం చేసుకోము. అర్థం చేసుకున్న దాన్ని ఎక్కువగా కంటిన్యూస్ గా చదవకపోవటం ద్వారా, కంటిన్యూస్ గా ఉండకపోవటం ద్వారా ఏమవుతుందంటే, కంటిన్యూస్ గా దేవుని వాక్యాన్ని నింపుకోకపోవటం ద్వారా డామినేషన్ ఎక్కువ ఉంటుంది వాటికి. అవే వచ్చి అణిచివేసి ఎక్కువగా చింత విచారాలు, వ్యామోహం ధనం పట్ల, దాని పట్ల, దీని పట్ల, ఏడ సంపాదించాలి, ఏడవుతుంది, ఏడపు డబ్బులు దొరుకుతాయి, పిచ్చంతా ఇదే ఉంటుంది. పొద్దు నుంచి రాత్రి వరకు 5 నిమిషాలు గడగడ ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతాం, పరిగెత్తుతాం. ఎందుకు బ్రదర్ నేను దేవుని వాక్యం పట్ల జీవించట్లేదు, నాలో ఫలాలు రావట్లేదు, యేసుప్రభు స్వారూప్యంలో మార్చబడట్లేదు, నేను ఎందుకు ఆధ్యాత్మికంగా ఎదగట్లేదు, ఊరికి అదే పాపంలో పడిపోతున్నా, ఊరికి ఎందుకు నాకు ఇట్లా అవుతుందని అంటే వాక్యం ఎక్కువగా నింపుకోవట్లేదు, వాక్యము లోకాశల్ని డామినేట్ చేయట్లేదు, లోకాశలే వచ్చి వాక్యాన్ని డామినేట్ చేస్తున్నాయి, అణిచివేస్తున్నాయి, అందుకే పాపంలో పడిపోయేది, అందుకే ఆధ్యాత్మికంగా ఎదగంది, అందుకే వాక్యాన్ని లోతుగా అర్థం చేసుకుని వాక్యాన్ని పట్టుకోవట్లేదు. 4వ వ్యక్తి ఉన్నాడంట, అది మంచి నీళ్ళనంట, అది వాళ్ళు వింటారంట వాక్యం, విన్న తర్వాత ఏం చేస్తారంట? గ్రహిస్తారంట, వాళ్ళు ఫలిస్తారంట. 30, 60, 100 అంతలుగా ఫలిస్తారట వాళ్ళు. మంచి నెలన విత్తబడిన వాళ్ళు ఎవరంటే చాలా తక్కువ మంది ఉంటారంట. వాళ్ళ ముఖాలు చూస్తే, వాళ్ళ ప్రవర్తన చూస్తే అర్థమవుతుందంట. వాళ్ళు కంటిన్యూస్ గా ఈ రోజు కొంచెం నేర్చుకున్నారంటే నెక్స్ట్ రోజు ఇంకా నేర్చుకుంటారంట, 3వ రోజు ఇంకా నేర్చుకుంటారంట, ఫలిస్తారంట కూడా, దేవుని స్వరూపంలోకి వస్తారంట. వాళ్ళలో ఆత్మ ఫలాలు వస్తాయి. శాంతి, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, ప్రేమ, ఇవన్నీ లాస్ట్ ఇయర్ ఉన్నట్టు ఈ ఇయర్ ఉండేట వాళ్ళకి ఇంకా పెరుగుతాయంట, ఇంకా పెరుగుతాయంట. పెరుగుతా పోతూ ఉంటాయంట. వాళ్ళు ఫలిస్తూ ఉంటారంట దేవుని ఆత్మలో, వాళ్ళు ఫలిస్తూ ఉంటారంట, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారంట. ఎందుకు అనంటే వాళ్ళు వాక్యానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారంట. విన్నదాన్ని మళ్ళా లోతుగా వెళ్ళి అధ్యయనం చేస్తారంట. అర్థం కాకపోతే దేవుని దగ్గర పాదాలు పట్టుకొని ఏడ్చి, ప్రభు నాకు అర్థం కావట్లేదు, నాకు చెప్పు, నాలో ఏం ప్రాబ్లం, పశ్చాత్తాప పడతారంట. వాళ్ళ హృదయాన్ని చదువు చేసుకుంటారట, మంచి నెలలాగా చేసుకుంటారంట. అందుకనే అది 3, 30, 60, 100 అంతలుగా ఫలిస్తారంట. కాబట్టి మన హృదయం ఎట్లా ఉంది, మన హృదయ స్థితిని ఇక్కడ చూపిస్తున్నాడు. వాక్యం ఎప్పుడు కరెక్ట్ గానే ఉంటది, మన హృదయం బాగాలేదు. మనం వింటున్నాం, గ్రహించట్లేదు, అర్థం చేసుకోవట్లేదు, లోతుగా అధ్యయనం చేయకపోవడం కారణాన్ని బట్టి, వాక్యాన్ని మెడిటేట్ చేయకపోవడానికి కారణాన్ని బట్టి చాలా ప్రాబ్లమ్స్ మనమే కొని తెచ్చుకుంటున్నాము. లోకంలో ఉన్న అన్ని మన మీదకి డామినేట్ చేస్తున్నాయి. మనం చాలా సార్లు ఇగ్నోర్ చేయటం వల్ల సాతాన్ గారు వాక్యాన్ని ఎత్తుకుపోతున్నాడు. ఇంకోటి ఏమవుతుందంటే, లోతుగా అధ్యయనం చేయకపోవటం ద్వారా చాలా సార్లు శ్రమల్లో దేవుని అర్థం చేసుకోలేకపోతున్నాం. మన జీవితాన్ని మనం పరిశీలించుకుందాం, దేవుని వాక్యానికి సమర్పించుకుందాం. క్షమించాలి.